అరుణాచల రమణ. అనువాదం చిక్కాల కృష్ణారావు. దైనందిన జీవితంలో వ్యక్తికి సత్యంతో గల సంబంధం తర్క తార్కిక శాస్త్రాల బురదలో పడి కూరుకుపోయింది. తత్ఫలితంగా మానవుడు తన నిజ స్వరూపాన్నే మరిచిపోయాడు. మతం, నమ్మకం, సిద్ధాంతం, పద్ధతి, మార్గం, పరిశుద్ధ గ్రంథం, భక్తి ఆరాధన మొదలైన వాటి ద్వారా సత్యాన్ని పొందలేము. మహాత్ముల ద్వారా సత్యం తెలిసేదీ కాదు. పువ్వులో పరిమళం వలె ప్రతి ఒక్కరిలోనూ ఆ సత్యం ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకున్న రమణుడు తనకి సత్యానికి మధ్య అడ్డుగా అవరోధంగా అభ్యంతరంగా నిలిచి పనిచేసే మనసుతో ఏ విధంగా వ్యవహరించాలో చెప్పి అసలు సత్యాన్ని నిరంతరం నిశితంగా పరిశీలించి పరీక్షించి పరిశోధించవలసిన అవసరాన్ని సూచించాడు. సత్యం మామూలు మాటల ద్వారా ఒకరికొకరికి అర్థం కాదు. తన అర్థాన్ని నివేదించుకునేందుకు సత్యం మౌనాన్ని ఎన్నుకుంటుంది. తక్కిన వారిలో ఆ సత్యం అనేక విధాలైన కళారూపాల్లో వ్యక్తమవుతుంది. డిసెంబర్ 30, 1879న జన్మించిన వెంకట్రామన్కు 1896 జూలై నెల మధ్యలో ఒక రోజున అకస్మాత్తుగా మృత్యు అనుభవం కలిగింది. నేను మరణిస్తున్నాను అని గట్టిగా అనిపించడంతో ఆ విషయాన్ని గమనిస్తున్న సమయంలో లోపల ఎక్కడో నేను అనేది ఒక శక్తిగా, ఒక శక్తి కేంద్రంగా, విద్యుత్ శక్తిగా పనిచేస్తుందనే సంగతిని గుర్తించాడు. ఆ అంతరంగిక అనుభవంలో పూర్తిగా దృఢంగా నిమగ్నం కావడంతో అతనిలోంచి మృత్యుభీతి శాశ్వతంగా తొలగిపోయింది. దానితో అతనికి సద్యోముక్తి కలిగింది. సర్వైక్య భావం సిద్ధించింది. అసలు పరమార్థం తెలిసింది. సత్యాన్ని, ఆత్మశాశ్వతత్వాన్ని, అంతిమ జ్ఞానాన్ని అవగాహన చేసుకున్నాడు. ఆ అనుభవం అతనిని దేహాతీతునిగా చేసింది. తాను మృత్యురహిత ఆత్మను అనే స్థిరమైన జ్ఞానంలో ఉండిపోయాడు. ఆ అనుభవానంతరం అతనిలో వైరాగ్య భావం ఏర్పడింది. నిరంతరం నిశ్చల ఆత్మనిష్టాగరిష్ఠుడు, సమదృష్టిపరుడు, సర్వకాల సర్వావస్థల్లో స్థిరచిత్తుడుగా ఉన్నాడు. అసాధారణమైన నైశ్చల్యంలో సహజ శాంతిమూర్తి అయి మౌనంగా ఉన్నాడు. ఆనాటి నుంచి అతని సాధారణ జీవితం ముగిసింది. నూతన జీవితం ఆరంభమైంది. ఆ జీవితం 1896 సెప్టెంబర్ 1వ తేదీన తిరువన్నామలై చేరడంతో స్థిరమైంది. స్థిత ప్రజ్ఞుడై సమస్త వాంఛల్ని విసర్జించి అన్నింటికీ అతీతుడై అరుణాచలంలో సహజ సమాధి స్థితిలో ఉన్నాడు. అటువంటి సమయంలో అతన్ని కావ్యకంఠ గణపతి మునిగారు దర్శించి అతన్ని అవతారమూర్తిగా, ఈశ్వరపుత్రుడిగా గుర్తించి అతనికి భగవాన్ రమణ మహర్షి అనే నామకరణం చేసి అనుసరించారు. గణపతి శాస్త్రి గారి నుంచి ప్రారంభించి అనేక మంది ఆర్తుల అభ్యర్థన మేరకు అవసరం, అర్హత, యోగ్యత గుర్తించి తగిన సూచనలు, సమాధానాలు ఇచ్చేవారు మహర్షి. కొందరు తమ వ్యక్తిగత అనుభవాల్ని, అభిప్రాయాల్ని అక్షరాల్లో అభిషేకించేవారు. భగవాన్ దక్షిణామూర్తి వలె మౌనంగా లేరు. శంకరాచార్యుల వలె దేశం తిరిగి ప్రచారం చేసి విస్తార రచనలు చేయలేదు. వారిది మధ్యే మార్గం. నేను కావలసిన మౌనంగా ఉండలేదు. నాది మౌనవ్రతమూ కాదు, అవసరం లేక మాట్లాడలేదు అంతే అన్నారు. మౌనం నిరంతర భాషణ, అది సనాతన భాష స్వరూపం. అహం వృత్తి ఏ మాత్రం ఉదయించినట్టి స్థితే మౌనం, అది పూర్తి విషయ శూన్యావస్థ. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడారు, రాయాలనిపించినప్పుడు ఆ క్షణంలో స్ఫురించింది రాశారు. వ్యక్తిగత జీవితాన్ని నిరాకరించి స్వేచ్ఛ పొంది ఏకాంతంగా ఉండి గతించిపోయే వాటికి పూర్తి ఎరుకలో ఉండటమే సహజ స్థితి. అది మనస్సు హృదయంలో లయమైన స్థితి. అది సంకల్ప వికల్పాలు లేని స్థితి. అదే రమణుని స్థితి. అటువంటి సహజ స్థితిని చేరుకోవడానికి కేంద్రీకృతమైన ఇచ్ఛాశక్తిని, సంకల్పశక్తిని, ఏకాగ్రతను, శ్రద్ధను ఉపయోగించుకోగలిగినంత మేరకు ఉపయోగించుకోవాలి. సహజావస్థలో అనుభవం తప్ప అనుభవించువాడు ఉండడు. అప్పుడు దర్శనం భిన్నంగా కాక ఏకత్వంగా ఉంటుంది. ఆ ఏకత్వానుభవం సంపూర్ణ ఎరుక కనుక మనో ఆకాశం నుంచి గతానుభవాలన్నింటినీ అది ఊడ్చేస్తుంది. గతం పూర్తిగా ఊడ్చుకుపోయినప్పుడు మనసు నిశ్చలంగా, స్వేచ్ఛగా, శూన్యంగా ఉంటుంది. ఆ శూన్యం నుంచే నూతనమైనది ఉద్భవిస్తుంది. అది ఇంద్రియ జ్ఞానం కాదు, అది మనసుకు తెలియని సంగతి. అప్పుడు వ్యక్తి సత్యాన్నే దర్శిస్తాడు. కాబట్టి అనుభవం ఒక్కటే గణనీయమైన సంగతి. ఆ సంగతినే భగవాన్ గట్టిగా, రూఢిగా, స్పష్టంగా, నిర్ధారణగా చెప్పారు. అనుభవం వ్యక్తికి సంబంధించింది కనుక ప్రతి ఒక్కరూ తమ స్వరూపానందానికి ఎరుకలో ఉండటం నేర్చుకోవాలి. ఆ అనుభవానందపు రుచి వారి హృదయాంతర భావంలోకి లాగుతుంది కనుక నిరంతరం హృదయంలో నిలకడ కలిగి ఉండండి. జరగవలసింది సకాలంలో జరుగుతుంది. హృదయంలో స్థిరంగా ఉండటం ముఖ్యం అని గణపతి శాస్త్రి గారికి భగవాన్ సలహా ఇచ్చారు. ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రాపంచిక జీవనం దానికి భిన్నం కాదని తెలుసుకోగలం. దాన్ని భిన్నంగా చూడడమే అన్ని అనర్థాలకు, సమస్యలకు, కష్టాలకు మూల కారణం. ఆధ్యాత్మిక జీవితం అంటే అంతర్ముఖ నైర్మల్యానికి, బహుర్ముఖ చాంచల్యానికి మధ్య వారధి కట్టడం. అంటే మనోరూప జీవితాన్ని ఆత్మరూప జీవితానికి మళ్ళించడం. అంటే అంతర్ముఖులై స్వస్వరూప జ్ఞానం తెలుసుకోవడమే జీవితోద్దేశం కావాలి గాని ఇంద్రియాల ద్వారా విషయాల్ని వెతకడం కాదు. జ్ఞానస్వరూపులైన రమణులు ఆలోచనారహిత స్థితిని చేరుటకు రెండు విషయాలను సూచించారు. అవి ఒకటి ఆత్మవిచారణ, రెండు శరణాగతి. సుఖావస్థ అయినట్టి ఆలోచనారహిత స్థితిని చేరుటకు ఆత్మవిచారణే సూటైన, సులభమైన, సహజమైన మార్గం అన్నారు భగవాన్. ఆ మార్గం తమ కళ్ళు తాము తెరవడమంత సులభం, కానీ చాలామందికి తమ కంటిరెప్పల్ని పైకెత్తి చూడ్డం భయం, లేకపోతే బద్ధకం. అంతర్యంలో కలిగే ఆలోచనలకు బాహ్యంగా చూసి, విని, చదివి తెలుసుకునే వాటికి సదా ఎరుకులో ఉండి వాటిని వెంబడించడమే తమను తాము తెలుసుకునే విధానం. మనని మనం తెలుసుకోవడం అంటే ప్రపంచంతో మనకు గల సంబంధం తెలుసుకోవడం. ఆ సంబంధమే జీవితం. అది అద్దం వంటిది. అందు మన రూపమే ప్రతిబింబిస్తుంది. ఆత్మవిచారణ మార్గం మనస్సును త్వరగా అంతర్ముఖం చేస్తుంది. మనస్సంటే నేను, నాది అనే భావం. ఆలోచన సముదాయమే మనస్సు. అది అంతర్ముఖమైతే హృదయం, బహిర్ముఖమైతే అహం జగత్తు అవుతుంది. సాలెగూడు వంటి మనో అల్లికలను తొలగించుకోవాలంటే ముందు మనస్సు యొక్క స్వరూప స్వభావాల్ని విచారణ చెయ్యాలి. లేకపోతే తన గురించిన జ్ఞానాన్ని వదలి బాహ్య జ్ఞానాన్ని విషయ జ్ఞానాన్ని వెతుకుతుంది. నిరంతర విచారణ మనోశాంతికి, మనో నిర్మలత్వానికి, మనో నిశ్చలత్వానికి సహాయపడుతుంది. కనుక ఆ మార్గమే ఒక మంత్రం, జపం, తపం, యోగం. ఎడతెగని అన్వేషణ వలన కర్తృత్వ భావం పోతుంది. ఇంకా మిగిలేది సదా ముక్తమైనట్టే, సదా సర్వస్వతంత్రమైనట్టే కేవల ఆత్మ మాత్రమే. ఆత్మ విచారణ చేయలేని వారిని సంపూర్ణ శరణాగతి చెందమనేవారు భగవాన్. కర్తృత్వ భావం నశిస్తే తప్ప శరణాగతి సాధ్యం కాదు. శరణాగతి చెందిన తరువాత మనకు ఇష్టాయిష్టాలు ఉండడానికి వీలులేదు. ఇచ్ఛ, స్వేచ్ఛ ఏ మాత్రం మిగలకుండా పోయి ఈశ్వరేచ్ఛ మిగులుతుంది. ఆధ్యాత్మిక సాధనలో ఆసక్తి కలవారిని ఆత్మ విచారణతో పాటు శరణాగతి చెందవలసినదిగా రమణులు ప్రోత్సహించేవారు. భగవాన్ సూచించిన రెండు మార్గాలు ఆత్మ విచారణ, శరణాగతి. ఒకటి నేనును అంతర్ముఖనం చేయటం, రెండవది ఈశ్వరేచ్ఛకు తల వంచి శరణాగతి చెందడం. ఆ శరణాగతి ఒక మాట మాత్రంగా, పరిమితంగా, నిబంధనగా కాకుండా చేసుకోవాలి. ఆ రెండు మార్గాలకు భగవాన్ బహుముఖమైన, స్పష్టమైన, నిర్దిష్టమైన వివరణలు ఇచ్చి నిజమైన సాధకునికి సారథిగా, కర్ణధారిగా, మార్గదర్శిగా నిలిచారు. ఆ వివరణలు నమ్మకాల పద్ధతుల, సిద్ధాంతాల, మార్గాల, విశ్వాసాల మీద ఆధారపడక సూటి అనుభవం మీద, మనో నిగ్రహం మీద ఆధారపడి ఉన్నాయి. శ్రద్ధను ఆలోచనల మీద నుంచి ఆలోచించి వాని మీదకు, వ్యక్తి మీదకు మరల్చితే ఆత్మవిద్య కష్టమనిపించదు. అలా చేయకపోతే జీవితంలో లోక విచారణ చోటు చేసుకుంటుంది. అన్ని ఆలోచనలు దుఃఖహేతువులే. కామ్యకర్మలు ఆచరించుట వల్ల ఆలోచనలు కలిగినా వాటిపై దృష్టి పెట్టకపోతే అవి అల్లరి పెట్టవు. నేను అనేదే ప్రథమ తలంపు, అదే మాతృక, అది సజీవమైనది. తక్కిన ఆలోచనలు దాని తర్వాత పుట్టినవి. మూలమైన, సజీవమైన నేను అను ప్రథమ తలంపును గట్టిగా పట్టుకొని ఇతర ఆలోచనల మీద దృష్టి పెట్టక ఉపేక్షిస్తే ఆ కేంద్రీకృత ఏకాగ్రత వల్ల ఇతర ఆలోచనలు వాటికవే అదృశ్యమై నశించిపోతాయి. మనం అనుక్షణం ఎన్నో చూస్తాం, వింటాం, చదువుతాం, తెలుసుకుంటాం, అనుసరిస్తాం, ఆచరిస్తాం, అనుభవిస్తాం. కానీ మన గురించి మనము తెలుసుకోము. మన గురించి మనం తెలుసుకోవడానికి బుద్ధి కుశలత, ధైర్యం, స్థిర నిశ్చయం కావాలి. దేన్ని తెలుసుకోవాలన్నా ముందు తనను తాను తెలుసుకోవాలి. తానుంటే అన్నీ ఉంటాయి, తాను లేకపోతే ఏదీ లేదు. తాను సహజానందంతో ఉండుట సత్యం. అటువంటి సత్యాన్ని ఎరుకతో, ఆత్మ విచారణతో వెదకకపోవటం అది నిజంగా ఆత్మహత్య సమానం. రమణుని జ్ఞాన ప్రకాశం నలుదిక్కులకు వ్యాపింపజేయడానికి, ఆయన శక్తి ప్రభావితం కావడానికి అరుణాచలం ఆయన్ని ఆదుకొని అత్యద్భుతమైన, అపురూపమైన సత్య శివ సుందరంగా తీర్చిదిద్దిందేమో అనిపిస్తుంది. ఆయన రాసిన గ్రంథాల్లో అరుణాచల స్తుతి పంచకము అగ్రస్థానం వహించింది. అది చదువుతూ ఉంటే అరుణాచలం ఆయన అంతరాత్మగా, గురువుగా తోస్తుంది. అంతరంగికంగా ప్రకాశించే అంతరజ్యోతి గురువు కనుక ఎవరి అంతరాత్మను వారు గురువుగా తీసుకోవాలి అన్నారు రమణులు. ఆ సంగతి మనకి ఎరుకలో లేకపోవటం వల్ల ఆ అంతర్జ్యోతి మానవ రూపం ధరించి దర్శనం ఇవ్వవలసి వస్తోంది. అలా దర్శనమిచ్చిన సద్గురువు భగవాన్ రమణ మహర్షి సత్య సాక్షాత్కారం పొంది దానికి ఎరుకలో ఉండి ఆ సత్యాన్ని ఆధ్యాత్మిక ఉపదేశంగా చివరి వరకు బోధించారు అరుణాచల రమణులు. విశ్వ తేజస్సు నుంచి వెలువడిన వెలుగు రవ్వ అరుణాచలంపై కొన్నాళ్లు వెలిగి అందరిపై సమానంగా ప్రసరించి అనేక మంది దివ్య జీవనానికి ఆధారమై తిరిగి ఆ చిరజ్యోతి అఖండ జ్యోతిలో ఐక్యమైపోయినది. ఆ రోజు April 14, 1950 ఒకనాడు శ్రీ రమణ మహర్షిని దర్శించడానికి వెళ్ళాను. వారిని నేను అడగదలుచుకున్న 3 ప్రశ్నలలో 3వది శ్రీకృష్ణుని అర్జునుడు నిజదర్శనాన్ని కోరినట్లే నేను కూడా మీ నిజరూపాన్ని దర్శించాలని కోరుతున్నాను. నేను అర్హుడనే అయితే అనుగ్రహించండి అని అడిగాను. వారొక అరుగు మీద కూర్చుని ఉన్నారు. వారి ప్రక్క గోడ మీద దక్షిణామూర్తి బొమ్మ చిత్రింపబడి ఉంది. వారు నా వైపు మౌనంగా తదేకంగా చూశారు. నేను చూశాను. కాసేపటిలో వారు దక్షిణామూర్తి చిత్రము మాయమైనాయి. నా కళ్ళ ఎదుట అంతా శూన్యమే, గోడ కూడా లేదు. మరికొంతసేపటికి తెల్లని మేఘం వలె ఏర్పడి నా కళ్ళ ఎదుట వారు దక్షిణామూర్తి చిత్రము మెల్లగా ఏర్పడ్డాయి. ఆ 2 మూర్తులు ఎంతో తేజోవంతములై కనబడ్డాయి. ఆ వెలుగును భరించలేక కళ్ళు మూసుకున్నాను. కొన్ని నిమిషాలు ఆగాను. వారి రూపం మామూలుగా అయ్యింది. దక్షిణామూర్తి చిత్రం కూడా మామూలుగా అయ్యింది. వారికి సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ అనుభవం నాపై వేసిన బలీయమైన ముద్ర వల్ల 1 నెల రోజుల పాటు వారి సన్నిధికి వెళ్లే సాహసం చేయలేకపోయాను.